ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలంటే ముందు నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అనవలసిందే. ఓ నందీశ్వర, ఓ సాంబానంద ప్రదాయక అంటే ఈశ్వరుడికి ఆనందమిచ్చేవాడా, తుభ్యం నీకు నీ కొరకు నమః నమస్కారము, మాకు పరమేశ్వర సేవ కోసం అనుజ్ఞని ప్రసాదించుము. నువ్వే అనుజ్ఞ ఇవ్వాలి, పరమేశ్వర సేవకు అనుజ్ఞనిచ్చేవాడు నువ్వే. నిన్ను మేము ప్రార్థిస్తున్నాం, లోపలికి వెళ్ళని. ఆయనకి దండం పెడితే దర్శనం అవుతుంది. ఆయనకి దండం పెట్టకుండా డైరెక్ట్గా లోపలికి వెడితే దర్శనం అవ్వదు, స్పర్శనం ఉండదు, గెంటేస్తాడు ఆయన. ఎప్పుడూ నందీశ్వరుడికి ప్రార్థన చెయ్యకుండా, ఆయనకి నమస్కరించకుండా ఆలయంలోకి మాట వరసకు కూడా వెళ్ళకూడదు. అందుకే ఆయన కనబడగానే ఒక్కసారి భక్తితో నమస్కరించండి. శ్లోకం రాకపోయినా, ఓ నందీశ్వర, ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించు, మల్లికార్జునుడి యొక్క దర్శనం మాకు ప్రసాదించని ఎంతో భక్తితో వేడుకోవాలి. ఆయన అనుగ్రహం ఉంటే ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. ఈశ్వరుడు నందీశ్వరుడికి వరమిచ్చాడు, అందుకే నంది ఈశ్వరుడితో సమానుడు అన్నమాట. అది కూడా ఒక అవతారం అన్నారు, అంశావతారం అన్నారు దానిని. ఈ మూర్ఖులు నందితో తగాదా పెట్టుకుని దూరంగా పడ్డారట. నడ్డి విరిగినంత పని అయింది వాళ్ళకి, వాళ్ళకి మతిపోయింది. ఒక ఆబోతు రూపంలో ఉన్నటువంటి పురుషుడు ఇంత తన్ను తనగలడా, ఇంత పోటు పొడవగలడా, ఇది అవమానం. వాడు అంతం చూస్తామంటూ ఉంటే నారదుడు మళ్ళీ వచ్చాడు. ఒరే మూర్ఖులారా, అందుకే రా మిమ్మల్ని రాక్షసులు అన్నారు. నేనేం చెప్పాను మీకు, మీ రూపముతో మీరు లోపలికి వెళ్ళలేరు. పురుషులు ఎవరైనా లోపలికి వెడితే అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, తన్నుతాడు. ఆ విషయం మీకు చెప్పకుండా మీరు మీ రూపం మార్చుకుని వెళ్ళండి అని చెప్పాను. మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్పాను, క్లూ ఇచ్చాను, మీరు గ్రహించలేదు. నందీశ్వరుడితో తగాదా పడ్డం మృత్యువు నోట్లో తల పెట్టడంతో సమానం. మీకు ఆయన చేతిలో చావు లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని లోపలికి వెళ్ళకుండా కాలి కింద పెట్టి ఎన్నేళ్ళైనా తొక్కుంచుతాడు ఆయన, తెలుసిన. కాబట్టి మీరు లోపలికి వెళ్ళి పార్వతిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆడవాళ్ల వేషం వేసుకుని వెళ్ళండి. స్త్రీ రూపం ధరిస్తే నందీశ్వరుడు లోపలికి వెళ్ళేవాళ్ళని ఆపడం. పైగా ఇంకొక సలహా ఇస్తున్నాను, లోపలికి వెళ్ళేటప్పుడు స్త్రీ రూపం ధరించి నందీశ్వర నమస్తుభ్యమని శ్లోకం చెప్పండి. ఆయన కరిగిపోతాడు, మిమ్మల్ని లోపలికి వదిలేస్తాడు. ఒకసారి లోపలికి వెళ్ళాక పార్వతిని మీరు పట్టుకోవచ్చు, బయట నుంచి ఆయనతో తగాదా పడితే పని అవ్వదు. ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మనం సెక్యూరిటీ వాళ్ళతో తగాదా పడకూడదు. లోపలికి వెళ్ళేదాకా వాళ్ళకి దండం పెట్టి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక మీ ఇష్టం దర్శనం ఏదైనా చేసుకోవచ్చు. ఎవడన్నా అజ్ఞాని వాళ్ళతో తగాదా పడ్డాడంటే నందీశ్వరుడితో తగాదా పడ్డం అనమాట. ఎందుకని, వాడు నందీశ్వరుడు లాంటి వాళ్ళు కాపలోకి వస్తున్నారు, అక్కడ దేవసేవలో ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఎప్పుడు పొరపాట్లు కూడా వాళ్ళతో అనవసరంగా తగాదా పడకండి. ఎందుకని, వాళ్ళు నందీశ్వరుడితో సమానం, అక్కడ కాపలోకి వస్తారు. శివుడికి కాపలా కాసే ప్రతి వ్యక్తి నందీశ్వరుడిని చేస్తానని చెబుతోంది, నేను చెప్పడం కాదు. ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు సిబ్బందిని ఇబ్బంది పెట్టి తగాదా పడకండి. ఏదైనా ఉంటే ఒకవేళ ఒక్కొక్కసారి ఎంత గొప్ప వ్యవస్థలైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, డైరెక్ట్గా వెళ్ళి అడగవలసిన వాళ్ళు అడగండి. అంతేకాని అనవసరంగా వాగ్వివాదం చెట్టండి, గుళ్ళోకి వెడతామా, గుళ్ళోకి వెళ్ళి అర్చకుడితో తగాదా పడతామా, అసలు ఇంతకంటే అజ్ఞానం ఉన్నదా, లేకపోతే ఆ కాపల వాళ్ళతో తగాదా పడతామా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న డ్యూటీస్ వాళ్ళు చేస్తారు. మనలాంటి వాళ్ళు ఎంతమంది వస్తున్నావు, ఎన్ని లక్షల మంది వస్తున్నావు, ఇంతమందిని అదుపులో పెట్టే బాధ్యత ఎవరు, చెప్పండి ఒకసారి. మళ్ళీ రేపొద్దున మీరే తొక్కిసలాట్ అయ్యి ఇంత పెసర తేడా వస్తే తప్పు వాళ్ళదంటారా. ఈ పెద్ద పెట్టిన అప్పటిదాకా లేని నాస్తిక ఛానల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు పెద్ద భక్తి ఉన్నట్టు వచ్చేసి ఇంకేముంది ఫెయిల్యూర్ అంటారు మళ్ళీ వీళ్ళమైనది. కాబట్టి ఈ పిచ్చపనులు చేయకూడదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు ఏ గుళ్ళోకి వెళ్ళినా మాట వరసకు కూడా ఎప్పుడు ఏనాడు ఏ సిబ్బందితో తగాదా పడ్డా. ఒక్కొక్కప్పుడు నన్ను గుర్తుపట్టలేరు గుళ్ళో నిలబెట్టారనుకోండి, అది కూడా శివుడు పరీక్ష అనుకున్నాను, తిరుపతి వెళ్ళాను విష్ణువు పరీక్ష అనుకుంటాను నేను. అంతేగాని ఎప్పుడు కూడా వాళ్ళతో యుద్ధం చేయడం ఏమిటి. ఆ లోపల ఉన్నవాడు అనుగ్రహించాలనుకుంటే అప్పుడు మనల్ని ఏదో రకంగా వదులుతాడు. ఆ లోపల వాడు అనుగ్రహం లేనంత వరకు మీకు ఈ పరీక్షలు తప్పవు. జ్ఞానుడు చెప్పారు, కైలాసానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడికి నమస్కరించి ఆయన అనుగ్రహం పొందితేనే శివుడి దర్శనం అవుతుంది. అలాగే ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నందీశ్వరులు లాంటి వాళ్ళు సెక్యూరిటీ, అయ్యా మీ గురించి మా గురువుగారు చెప్పారండి, మీరే నందీశ్వరులట, నమస్కరించండి, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అని వాళ్ళతో కూడా అనండి. ఏం పర్వాలా, మీకు పుణ్యం పాపం రాదు. ఎందుకని, ఇక్కడున్న ప్రతి ప్రాణి ఈశ్వరుడే కనుక మన అహంకారం కాసేపు వదిలేద్దాం. వాళ్ళు నెత్తి మీద అక్షతలు వేస్తే వేయించుకోండి, శటకోపం పెడితే పెట్టించుకోండి, దండం పెట్టమంటే పెట్టండి, వద్దంటే మానేయండి. ఎందుకనంటే ఇది సంపూర్ణ ఈశ్వర స్థలం కనుక. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు నారదాదులు కూడా ఈశ్వరుడు ఎలా అనుజ్ఞ ఇస్తాడో ఆ అనుజ్ఞని మేము పాలిస్తామని వస్తారట. నిరహంకారంగా నిరస్తపాపులమై ఇక్కడికి అడుగు పెట్టాలి అని వేదవ్యాసుల వారు శివపురాణంలో 4 సార్లు చెప్పారు. శ్రీశైలం వంటి దివ్యక్షేత్రాలకి, ఒక శ్రీశైలమే కదా కాశీ, ఇలాంటి జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు ముందు నువ్వు ఎలా ఉండాలి? నిరహంకారో భవ, అహంకారమును విడిచిపెట్టు. నేను గొప్పవాణ్ణి, నాకు ప్రత్యేకత ఉండాలి అనే కోరిక విడిచిపెట్టు. నిరస్త పాప, పాపము లేకుండా ఇక్కడున్నప్పుడు ఉండు, ఇక్కడున్నప్పుడు వ్యసనం విడిచిపెట్టి. కిందకి దిగాక నీ పాపాల గురించి అడిగే అధికారం మాకు లేదు, అది నీ కర్మయోగం. అక్కడ కూడా విడిచిపెడితే అది వేరే విషయం. కనీసం ఇక్కడున్న కాసేపు, ఇక్కడ ఒక వారం రోజులు 5 రోజులు ఉన్నామండి. ఈ 5 రోజులు ఆ మాత్రం చుట్టా బీడి సిగరెట్ కాల్చకుండా ఉండలేమా? ఇది శివలింగం, శివలింగం మీద సిగరెట్ కాలుస్తామా వెళ్ళి? నువ్వేమన్నా భక్త కన్నప్పంత పరాకాష్ఠకి వెళ్ళిన భక్తుడివి కాదుగా. ఇక్కడ మద్యపానమా, ఇక్కడ మాంసాహారమా, ఈ పవిత్ర స్థలంలో గడిపే ప్రతి క్షణం కూడా అత్యంత పవిత్రంగా గడపాలి. ఇవన్నీ వ్యాసుల వారు శివపురాణంలో క్షేత్రములకు వెళ్ళే వాళ్ళకు ఇచ్చినటువంటి సూచన. అసలు గుట్కాలు లాంటివి కూడా నవలకూడదు, చీటికి మటికి తూతూ అని ఉమ్మకూడదు, చీవిడి చీది ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు, ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయకూడదు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పా, గండశిలలెల్ల శంభులింగంబులిందు, ఇక్కడ కనబడే ప్రతి గండశిల శివలింగమే. ఇవన్నీ శివలింగ స్వరూపాలు. అసలు ఇక్కడికి అడుగు పెట్టినప్పుడు అగస్త్యుడు ఏడ్చాడండి. కాశీఖండంలో అగస్త్యుడు లోపాముద్రతో అడుగు పెట్టినప్పుడు ఏడ్చాడు. ఏమని ఏడ్చాడో తెలుసా? లోపాముద్ర. ఇవన్నీ శివలింగాలు. ఈ శివలింగాల మీద కాళ్ళుతోటి ఎలా నడవను అంటే, నడిచి వెళ్ళాలి కొండ మీదకి వెళ్ళాలంటే. నడిచి వెడదామంటే ప్రతి శిల నాకు లింగం కింద కనబడుతోంది. లింగముల మీద కాళ్ళు పెట్టి శివుడి దగ్గరికి ఎలా వెళ్ళను అంటే, అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, నాయన ఈ కొండంతా లింగమయమే, నా దగ్గరికి రావాలంటే కాళ్లతో రావాల్సిందే కానీ పాక్కుని నువ్వు రాలేవు. కాబట్టి ఈ కొండ మీదకి వచ్చినప్పుడు నియమనిష్టలతో వస్తే అప్పుడు నువ్వు నా మీద కాలు పెట్టి తొక్కినా నీకు పాపం ఉండదన్నాడు. అందుకని నియమనిష్టలతో ఉండాలి ఇక్కడ మనం. నిజానికి మనం ఇప్పుడు కింద నుంచి పైకి వస్తున్నామంటే శివుడి నెత్తి మీద కాళ్ళు పెట్టే వస్తున్నాం. ఇవన్నీ శివలింగములు కనుక, అయినా మనకెందుకు పాపం రావడంలా? నియమంతో వస్తున్నాం కనుక, నిష్టతో వస్తున్నాం కనుక, మన వ్యసనములు విడిచిపెట్టి పిచ్చి పనులు చేయకుండా హరహర శంభో నమశివాయ అంటూ వచ్చామంటే, అప్పుడు ఆ నామస్మరణ వల్ల, మన నియమం వల్ల శివుడి శిరస్సు మీద కాలు పెట్టినా శివుడు ప్రేమతో స్వీకరిస్తాడు, మనకి పాపం రాకుండా చేసి తనలో కలుపుకుంటాడు. అందుకని మనం ఇక్కడున్నంత వరకు ఏం చేయాలన్నమాట, ఇలా నియమములతో నిరహంకారులమై నిరస్తపాపులమై ఉండాలి. ఇవి కఠోర నియమములు అన్నమాట. కాబట్టి నారదుడు వాళ్ళతో ఏమన్నాడు, నందీశ్వరుడికి నమస్కరించి వెళ్ళండి అనగానే, ఓ ఈ మాత్రం మేము చేస్తాం, భార్య కోసం ఏదైనా చేయమని చెబుతోంది, పిల్ల కోసం, ఒక సుందరి కోసం ఏదైనా చేయొచ్చు అని వెంటనే వాళ్ళు తమ మహిమతో స్త్రీలుగా మారిపోయారు. ఇప్పుడు నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అనగానే నందీశ్వరుడు కరిగిపోయాడు. ఆయన అవ్యాజ కరుణామూర్తి అండి బాబు, ఒక్క దండం పెడితే పద్మాకరా వచ్చావా, నాకు దండం పెట్టావా, వెళ్ళు ఆయన వెళ్ళు, శుభ్రంగా పామి మొత్తం లింగం అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేత్తో తడిమేయి అంటాడు ఆయన. అలా ఆయన తడవమన్నాడని లింగం మొత్తం పీక్కుపోకండి, అలా ప్రేమగా నివరండి. మొత్తం మన వాళ్ళు ముట్టుకోండి అంటే ఈ గాజులు పెట్టి బర్రని పీకేస్తున్నారు. ఆ శివుణ్ణి మాత్రం అక్కడ ఉండనివ్వండి. ఈ విధంగా నందీశ్వరుడు ఒక్క నమస్కారం చేస్తే సంతుష్టుడైపోతాట. నమస్కరణ స్మరణ తుష్ట మాత్ర సంతుష్ట అని ఆయనకి పేరు. ఒక్క నమస్కరణముతో సంతుష్టుడైపోతాడు ఆయన. అవ్యాజ కరుణామూర్తి నందీశ్వరుడు అంటే, అందులో మన శ్రీశైలం నందీశ్వరుడు ఆ ప్రారంభంలో కనబడతాడే, అది చూస్తే నా శరీరం గగుర్పాటు గురవుతుంది. ఒక్కొక్కప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఒక క్షణం ఎందుకు అయిపోతానో తెలిసిన, ఆ సమయంలో ఆనందం వల్ల శరీరం స్తంభిస్తుంది అన్నమాట. ఆనందం ఎక్కువైపోతే ఇంక నోట్లో మాటలు రావు. అందుకనే పరాకాష్ఠ, ఆనందమునకు పరాకాష్ఠ మౌనము అన్నారు. అప్పటికి మనం మాట్లాడలేము. ఈశ్వరుణ్ణి ఏదో పాండిత్యంతో వర్ణించగలం అనుకుంటున్నాం, కానీ నిజంగా ఈశ్వర దర్శనం అయితే, ఆయన అనుగ్రహం లేకపోతే ఆనందంతో ఆయన ఏం వర్ణిస్తాం? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, ఈశ్వరుని చూడగానే ఆనందం కలుగుతుంది. ఆయన్ని వర్ణించాలనుకుంటాం కానీ వర్ణించలేము, ఎందుకంటే మన వాక్కు మనస్సు శివుడిదాకా వెళ్ళి ఆయన పొందలేక వెనక్కి వచ్చేస్తాయట. అంటే వాక్కుకి మనస్సుకి కూడా అందనంత శక్తి శివుడిది. వాక్కుతోటి మనస్సుతోటి ఆయన వర్ణించలేం, వర్ణనకి కూడా దొరకనంత మహామహిమ శక్తి శివునిది. అందుకనే శివపురాణ విజ్ఞేశ్వర సంహితలో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అంటాడు ఆయన. నేను కష్టపడి శివుణ్ణి స్తోత్రం చేశాను, అయినా శివుడు ఎందుకు ప్రత్యక్షం కాలేదు అంటాడు బ్రహ్మ ఒకప్పుడు విష్ణువుతో. అప్పుడు విష్ణు అన్నాడు, నీ వాక్కులు ఆయన దగ్గరికి వెళ్ళక వెనక్కి తిరిగి వచ్చాయి, ఎందుకంటే ఆయన్ని వర్ణించేంత శక్తి నీకు లేదన్నట్ట. బ్రహ్మకే లేకపోతే మీకు నాకు ఎక్కడుంది చెప్పండి. కాబట్టి ఆయన్ని వర్ణించలేము, అప్పుడు వాక్కు స్తంభిస్తుంది, మనస్సు స్తంభిస్తుంది. అందువల్లే భగవంతుణ్ణి ఇంకా ఆనందంతో చూడవలసిందే, మనస్సుతో చూడవలసిందే. ఈ ఇద్దరూ భక్తితో నమస్కరించగానే అవ్యాజ కరుణామూర్తి లోపలికి పంపేశాడు. ఆయనకి తెలియక కాదు, తర్వాత జరగవలసినవన్నీ అమ్మ చూసుకుంటుందని లోపలికి పంపేట. వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో అమ్మవారు అలా పూలబంతి విసురుతూ ఉంటే ఈ ఇద్దరు కూడా వచ్చి, అమ్మా మేము నీకు చెలికత్తెలిగా ఉండి పూలబంతి ఆడుకోవచ్చా అన్నారు గొంతుకు మార్చి. మాయావులు కదా వాళ్ళు. అప్పుడు వెంటనే జయా విజయ అమ్మకేసి తిరిగి ఇలా సైగ చేసి, వీళ్ళు రాక్షసులు మారు వేషంలో ఉన్నారనగానే అమ్మ నవ్వుకుందిట. అంటే అమ్మవారికి తెలియదా, ఎవడు ఏ వేషంలో వచ్చినా మనం ఎన్ని వేషాలు వేసినా మన వేషాలన్నీ ఆవిడ కనిపెడుతూనే ఉంటుంది. అందుకే ఆవిడ దగ్గర మన వేషాలు సాగవు. అందుకని చిన్నప్పుడు వేషాలు ఎక్కువ అనేవారు, విధవ వేషాలు అసలు వేయకూడదు. ఈ ఇద్దరు స్త్రీ రూపంలో వస్తే అలా సైగ చేయగానే నవ్విందిట ఆవిడ. నేను గ్రహించానన్నట్టు సైగ చేసింది. అయినా సరే వీళ్ళని సంహరించాలిగా. ఇప్పుడు వాళ్ళకి పాపం పండాలి, పండితే వాళ్ళని సంహరించాలి. వాళ్ళకి పాపం ఇంతవరకు చాలా వరకు పండింది. దేవతల్ని పీడించారు, ఋషుల్ని పీడించారు, యజ్ఞములను పాడు చేశారు, సృష్టిని ఎంతో నాశనం చేశారు. ఇప్పుడు ఇక పరాకాష్ఠ ఏంటంటే సాక్షాత్తు జగన్మాతని భార్యగా కోరి ఎక్కడికి వచ్చారు. ఎక్కడికి సంపూర్ణ పాపం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో జగన్మాతని ఇంకొక దృష్టితో చూడకూడదు. ఆవిడ జగన్మాత, మాతలకి మాత, సకల సంపత్ సమేత. అటువంటి తల్లిని పొందడానికి వాళ్ళు స్త్రీ రూపంలో రాగానే, మీతో పాటు బంతి ఆడడం నాకు ఇష్టమే, కొత్త చెలికెత్తలనుకుంటాను మీరు, మా జయా విజయులు మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టినట్టున్నారు, ఇంతకీ మీద ఎడ్డహక్ పోస్టా, పెర్మనెంట్ పోస్టా అంది కూడా ఆవిడ. అమ్మవారు నవ్వుతూ, తాత్కాలికంగా వచ్చామమ్మా, ఇప్పుడు మాది ఎడ్డహక్ పోస్టే, నువ్వు అనుగ్రహిస్తే శాశ్వత పదవి వస్తుంది మాకన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి, శాశ్వత పదం అంటే ఆవిడ శాశ్వతంగా భార్య అవుతుందని. రెండోది శాశ్వత పదం అంటే ఏమిటి, అమ్మ చేతిలో చస్తే మోక్షం కదటండి, అమ్మవారి పాదాల దగ్గర చేరతామని రెండు అర్థం. రెండు అర్థాలు వచ్చేలాగా మాట్లాడారు వాళ్ళకి తెలియకుండానే. సరే మీకు శాశ్వత పదవి ఇస్తాను, నా చరణాల దగ్గర పొడుందురుగానిలే అని పూలబంతి విసిరింది. కాసేపు ఆడుతున్నట్టు ఆడి హఠాత్తుగా ఇద్దరిని ఒకే చోటకి చేర్చింది అమ్మ తన ఆకర్షణ శక్తితో. ఆ ఇద్దరు పక్కపక్కన అతుక్కుపోయారు. ఈ పూలబంతిని బలంగా విసిరిగొట్టింది ఆవిడ. ఢామ్ అనే శబ్దంతో ఆ ఇద్దరు స్ఫోటనమై పగిలిపోయారు, ముక్కలైపోయారు. ఈ బంతితో అమ్మ ఒక్క దెబ్బ కొట్టగానే ఆ ఇద్దరి శరీరములు ముక్కలు ముక్కలైపోయాయిట. ఒక్కోసారి చూసారా కారు బాంబులను పెడతారు, ఆ కారు ఆ తర్వాత తుక్కు తుక్కు అయిపోతుంది అన్నమాట. దిల్సుక్ దగ్గర బాంబు పేలిన తర్వాత ఎలా ఉంది అక్కడ వాతావరణం, బీభత్సం, ఇంతంత ముక్కలు ముక్కలైపోయింది అక్కడ ఉన్న వాహనం అంతా కూడా. అలాగా ఈ ఇద్దరు తుక్కు తుక్కు అయిపోయారు. అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడిపోయింది. ఈ పూలబంతి ఆ గోతిలో పడిపోయింది. వెంటనే దేవతలు, ఋషులు, మహానుభావులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. జయహో జగదంబ అన్నారు. టక్కన అమ్మ అయ్యా ఇద్దరు కలిసి సగం అమ్మ సగం అయ్యా అయిపోయి అర్ధనారీశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఇది శివపురాణంలో ఉంటుంది. శివపురాణం క్రమంగా సీరియల్గా మీరు వింటారు కదా, చదువుతున్నప్పుడు చూడండి అందులో. ఈ ఉపాఖ్యానమునకు కందుకేశ్వరోపాఖ్యానం అని పేరు. శివపురాణంలో కందుకేశ్వర ఉపాఖ్యానము అని పేరు. దేవతలంతా భక్తితో అమ్మని అయ్యవారిని ప్రార్థించారు. దేవదేవ మహాదేవ భక్తానాం పాలకవ్రత. ఓ దేవదేవ మహాదేవ భక్తులను పాలించే స్వామివి, దేవదేవి మహాదేవి భక్తులంటే ఇష్టపడే తల్లివి, మీరిద్దరూ ఒకటే, వాగర్ధముల వలె కలిసి ఉంటారు. ఇవాళ పరమ భయంకరుణ్ణి, ఈ రాక్షసుణ్ణి, విదలుణ్ణి, వాడి సోదరుడు ఉత్పలుణ్ణి ఎవరు పడితే వాళ్ళు చంపలేరు కనుక వీరే సంహరించారు. ఒక స్త్రీ తన మనస్సంకల్పంతో పువ్వులు సృష్టించి ఆ పువ్వులను ఒక బంతిగా కట్టి ఆ బంతితో కొడితేనే ఈ దుర్మార్గులు చస్తారు. జగదంబ స్త్రీ రూపంలో అడుగుపెట్టిన విదలోత్పలుల్ని తన మనస్సంకల్పంతో సృష్టించిన మనఃపుష్పాలతో తయారు చేసిన కందుకంతో బంతితో ఒక్క దెబ్బ కొట్టి చంపింది. ఇప్పుడు మేము ఈశ్వర నిన్న కోరిక కోరుతున్నాం. ఈ పువ్వులు అమ్మవారి మనస్సు. ఈ పువ్వుల యొక్క బంతితో రాక్షసులు చచ్చారు. ఇక్కడ గొయ్యి ఏర్పడింది. ఈ గోతిలో నీవు కందుకేశ్వరుడనే పేరుతో ప్రత్యక్షం కా. అంటే బంతియే ఈశ్వరుడు అవ్వాలి, ఈ కందుకం ఒక లింగం అవ్వాలి. ఈ కందుకేశ్వరుడిలో లింగములో ఉన్న ఆత్మశక్తి, పూలశక్తి, మనస్సు అమ్మవారి మనస్సు. అమ్మవారి మనస్సు నీలో ఉంటుంది, లింగ రూపంలో నువ్వు ఉండాలి. అంటే ఇది గొప్ప అర్ధనారీశ్వరతత్వం. లింగం ఉన్నది. ఆ లింగంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. సాధారణంగా లింగప్రతిష్ఠ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఓ యంత్రాన్ని పెట్టి ప్రాణప్రతిష్ఠ అని ఒక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆలయాలు కట్టినప్పుడు చూశారుగా మీకు, అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ప్రాణప్రతిష్ఠ అని ఉంటుంది. అంటే ఏమిటనమాట, భగవంతుణ్ణి అందులోకి ఆవాహన చేస్తారు, భగవంతుని శక్తి అందులో ప్రవేశపెడతారు. ఆ శక్తి విగ్రహమో లేక లింగంలోకో ప్రవేశపెట్టకపోతే అది మన కోరికలు తీర్చదు. ఉత్తి బొమ్మ, మన ఇళ్లలో పెట్టుకున్న బొమ్మకి పెద్ద విలువ ఏముంటుంది? కానీ మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తే ఆ భగవంతుడు అందులో కూర్చుంటాడు. ఇక్కడ కందుకేశ్వర లింగంలో వేరే ప్రాణప్రతిష్ట కర్ల. ఆ లింగములో ప్రాణశక్తి అమ్మవారు, ఆవిడ మనస్సు, లింగము నీవు, వెరసి మీరిద్దరూ కందుకేశ్వరుడు అనే పేరుతోటి ఇక్కడ శాశ్వతంగా కలియుగాంతం వరకు ఉండండి. మిమ్మల్ని ముట్టుకున్న దంపతులకి మీలో ఉన్నటువంటి అర్ధనారీశ్వరతత్వ ప్రభావం వల్ల ఐకమత్యం కలుగుతుంది. వారిలో ఉన్న లోపాలన్నీ తొలగిపోతాయి. దంపతులు పూర్వకాలంలో కొట్టుకునేటటువంటి వాళ్ళు ఆదర్శ దాంపత్యం కోసం, ఐకమత్యం కోసం ఆ కందుకేశ్వరలింగం దగ్గరికి వెళ్ళి ముట్టుకునేవారు. అందులో ఈ కందుకేశ్వరలింగంలో కం అంటే పార్వతి, దహ అంటే ఈశ్వరుడు, కందహ అది కందుకగా మారింది. ఈ ఇద్దరిలో పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. మీరిద్దరూ కలియుగాంతం వరకు ఉండనగానే ఈశ్వరుడు కాశీక్షేత్రంలో కందుకేశ్వరుడు అయ్యాడు. ఇప్పటికి కూడా కందుకేశ్వరలింగం ఉన్నది. కాలప్రభావం వల్ల ఏమైపోయి అంటే ఊరైపోయింది అది. ఇలా క్షేత్రం, మన శ్రీశైల క్షేత్రం చాలా పవిత్రంగా జాగ్రత్త కాపాడుతున్నారు. అందుకే మీకు ఇక్కడ లోపలున్న ఆ పృథ్వీలింగం కానీ, జలలింగం కానీ, వాయులింగం కానీ, ఆకాశలింగం కానీ, ఈ లింగాలు ఏవి కదపలేదు. చూడండి మీరు ఎక్కడ, ఈ క్షేత్రానికి ఒక గొప్ప వరం ఉన్నది. ఈ క్షేత్రం ప్రాచీన కాలంలో ఉన్న పంచభూతలింగాలు కానీ, అష్టమూర్తులు కానీ, రాముడు ప్రతిష్ఠించిన రామేశ్వరలింగం కానీ, సీతాదేవి ప్రతిష్ఠించిన సీతాప్రతిష్ఠిత సహస్రలింగం కానీ, ఇలాంటి లింగములన్నీ అలాగే ఉన్నాయి. వృద్ధమల్లికార్జునుడు అక్కడే ఉన్నాడు. కానీ చాలా క్షేత్రాల్లో మార్పు వచ్చేసాయి. ఎంతో పవిత్రమైన కాశీక్షేత్రంలో కూడా చెప్పాడు కలియుగంలో కొన్ని లింగములు కనపడవు అని. ఇప్పుడు ఉదాహరణకు మార్కండేయేశ్వరలింగం ఉందనుకోండి, స్కూల్లో ఉంది, స్కూల్ చుట్టూతో కట్టేసారు, అందులో ఉండిపోయింది. అలా ఎన్నో లింగములు పంచక్రోశుల్లో ఇళ్లల్లోకి వెళ్ళిపోయి ఆక్రమితం అయిపోయాయి, ఇళ్ళు అయిపోయాయి అవి. ఆ ఇళ్లల్లో ఉన్నవాళ్ళు అంగీకరిస్తే కానీ మనం వెళ్ళలేము. నీలకంఠలింగం ఉంది అక్కడ, ఆ నీలకంఠలింగం పాతాళంలో ఉంటుంది. చుట్టూతో ఇల్లు కట్టుకుని ఇల్లులో ఉంటున్నారు. ఒక ఇంట్లో అడుగునకి మనకు చూస్తే నీలకంఠలింగం ఉంటుంది. కర్ణాటక సత్రం ఉంది కదా, అదేదో చుంచునగిరి సత్రం అని, ఆ సత్రానికి ఎదురుకుండా ఉంటుంది అది. నీలకంఠ దేవుడు అనే పేరుతో ఉంటాడు. ఎంత అద్భుతమైన లింగము అది. ఆ నీలకంఠ దేవుడి యొక్క చరిత్ర కాశీఖండంలో శివపురాణంలో అపూర్వంగా వర్ణించారు. దేవుడి దేవుల లింగములు ఉన్నాయి, కానీ అవి ఎక్కడున్నాయో తెలియదు. ఎందుకనంటే ఇళ్ళు కట్టుకున్నారు కనుక. అంటే ఒక విధంగా శ్రీశైల మల్లికార్జునుడు మనల్ని అనుగ్రహించాడని చెప్పడానికి చెబుతాను. కాశీక్షేత్రం వంటి దివ్యక్షేత్రంలోనే ఇవాళ ఇళ్లల్లోకి వెళ్ళిపోతే లింగములు, ఇక్కడ అలా వెళ్ళిపోకుండా ఎంత ఎంత అపూర్వమైనటువంటి వ్యవస్థ ఉన్నదండి. అద్భుతమైన ప్రాకారము, ప్రాకారం అలాగే అట్టే పెట్టారు. ఆ లోపలున్న ప్రాచీన లింగములు అలాగే ఉన్నాయి. వాటిని మనం చూసి అప్పుడప్పుడైనా తరించగలుగుతున్నాం కదా. ఆయన ఈయన ఈశ్వరుడు, ఎక్కడున్నది విశ్వేశ్వరుడే, ఇక్కడున్నది మల్లికార్జునుడే. కానీ ఒక్కొక్క చోట మాత్రం తన జాడలను అట్టే పెడతాట ఆయన. కొన్ని చోట్ల మాత్రం ఏదో కొన్ని కారణములుంటాయి, అది ఆ ఈశ్వరుడికే తెలియాలి. అందువల్ల కొన్ని జాడలు లేకుండా చేస్తాడు, వాటిని ముట్టుకుని తరించే యోగం ఇవ్వడన్నమాట. అందువల్ల ఎందుకు చెబుతానంటే కందుకేశ్వరుడు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నాడు. అక్కడ ఓ ఇంటర్మీడియట్ కాలేజీ ఉంది, ఆ కాలేజీ పక్కనే ఉంటాడు. అర్ధనారీశ్వర తత్వమును గ్రహించాలనుకున్న వాళ్ళు, పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం పొందాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తప్పక ముట్టుకోవాలన్నమాట. ఆయన విదలోత్పలులు చచ్చిన తర్వాత నిజంగానే వాళ్ళ ఆత్మలు అల్లాడిపోయాయి. వెంటనే వాళ్ళు ఆత్మారూపంలో, ఆత్మలకి వేరే శరీరం లేకపోతే ఉండలేవుగా, ఆ రెండు వచ్చి పార్వతి దగ్గర వాలి, అమ్మా జగన్మాతవైన నిన్ను కామదృష్టితో చూశాం, భార్యగా పొందాలనుకున్నాం, దురదృష్టవంతులం, అయినా పర్వాలేదు, చస్తే నీ చేతులు చచ్చాం, అది ముక్తే. భగవంతుడి చేతిలో చావు మోక్షం వస్తుంది. అడ్డమైన వాడి చేతిలో చావు కంటే జగన్మాతవైన నీ చేతిలో పూలబంతి దెబ్బతిని చచ్చిపోయాం, మమ్మల్ని అనుగ్రహించి నీ చెలికత్తెలుగా మార్చుకో. ఎలాగో మేము ఆడవాళ్ల రూపంలో వచ్చి నీ సేవ చేయాలనుకున్నాం, ఇప్పుడు మమ్మల్ని నీ గణములలో చేర్చుకో అంటే వెంటనే టక్కని అమ్మవారు ఆ ఇద్దరినీ కూడా తన దగ్గర చెలికత్తెలుగా మార్చుకుని, ఇప్పటికి కూడా విదలా ఉత్పల అనే పేరుతో వాళ్ళిద్దరూ అమ్మవారికి సేవ చేసే చెలికత్తెలుగా మార్చుకుంది అమ్మ. ఎంత కరుణామూర్తి అమ్మ. కాబట్టి కాశీక్షేత్రంలో ఇప్పటికి కూడా మనం ఆ కందుకేశ్వరుణ్ణి చూస్తే అర్ధనారీశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహంతో శరీరం విడిచిపెట్టిన తర్వాత అమ్మ దగ్గరో అయ్య దగ్గరో చేరటం మాత్రం ఖాయం అంటాడు వేదవ్యాసుల వారు. మేము ఇద్దరం వాగర్ధముల వలె కలిసి ఉండే ఎవరినైనా రక్షిస్తాం. నన్ను పూజించి ఆయనని ద్వేషించినా, ఆయనని పూజించి నన్ను ద్వేషించినా మేమిద్దరం వాళ్ళకి విరోధులమే అన్నారు. ఆది దంపతుల్ని ఒకళ్ళని పూజించి రెండో వాళ్ళు అసలు ఎవడన్నా విరోధిస్తారేమిటి, అలా విరోధించాడంటే అది పరమ దురదృష్టం అన్నమాట. ఆ ఇద్దరి యొక్క పరీక్షలు చాలా చిత్రంగా ఉంటాయి. ఆ పరీక్షల్లో తట్టుకోవడమే మనం చెయ్యవలసిన పని అన్నమాట. ఒకనొకప్పటి మాట, తుంబురుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఉండేవాడు. చాలా గొప్పవాడు ఆయన. ఆయనకి శివుడంటే అత్యంత ప్రీతి. ప్రతిదినము పార్వతీ పరమేశ్వరుల్ని కైలాసానికి వెళ్ళి పూజించగలిగే భాగ్యానికి నోచుకున్నవాడు ఆయన. భూలోకానికి వచ్చి అమ్మవారిని అయ్యవారిని చూడటమే కష్టమంటే కైలాసానికి వెళ్ళి ఆ ఇద్దరిని పూజించడం అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఈ తుంబురుడు ప్రతిరోజు దివ్య విమానంలో కైలాసానికి వెళ్ళేవాడు. కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులిద్దరికీ స్వయంగా పాదనమస్కారం చేసేవాడు. కుడికాలేమో అయ్యవారు, ఎడమకాలు అమ్మవారు కదా, అందువల్ల ఏకకాలంలో ఇద్దరిని చూడొచ్చన్నమాట. తుంబురుడి యొక్క భార్య ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ పేరు చిత్రావతి. చిత్రావతి, తుంబురుడు ఇద్దరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి రోజు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించేవారు. ఈశ్వరుడికి గానం అంటే చాలా ఇష్టం. ఈ తుంబురుడు గంధర్వుడు కూడా అవడం వల్ల, తుంబురుడు అంటే నేను చెప్పేది గానం చేసే తుంబురుడు కాదు, నారదుడు తుంబురుడు అని ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ గాయకులు. ఈ తుంబురుడు ఒక గంధర్వుడు, గాయకుడైన వాడు కాదు. అయినప్పటికీ గంధర్వులకి స్వతసిద్ధంగా గానం వస్తుంది. అందుకే ఈ తుంబురుడు భార్యాసమేతంగా భార్య తాళం వేస్తూ ఉంటే ఈయన మాత్రం శివుణ్ణి పూజించి పాటలు పాడి వచ్చేవాడు. సామగాన లోలుడు, సామగాన పరవశుడు అని పేరు ఈశ్వరుడికి. ఈశ్వరుడికి ఎప్పుడైనా శ్లోకములు అందంగా చదివినా, పద్యములు చక్కగా పాడినా, ఆయన మీద ఏవైనా పాటలు పాడినా పరవశించిపోతాడు, తొందరగా వరాలిస్తాడు. మీరు అక్కడెక్కడ కాదు, మార్కండేయ పురాణంలో ఏమంటాడు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలంటే గానమే ముఖ్యం. అందుకే అశ్వతరుడు అని ఒక నాగరాజు ఉన్నాడండి. ఈ అశ్వతరుడు అనే నాగరాజు ఒక రోజున సరస్వతి దగ్గరికి వెళ్ళాడు. సరస్వతీదేవిని పూజించాడు. సరస్వతి నీకేం కావాలంది, నాకు మొత్తం గాన విద్య నేర్పు అన్నాడు ఆయన. నీ అనుగ్రహంతో నేను మహాగాయకుడిని అవ్వాలి అంటే ఆవిడ తెల్లబోయి నా దగ్గరకు వచ్చి మోక్షమో సంపదో ఇంకోటో ఇంకోటి అడుగుతారు, నువ్వు గాన విద్య ఎందుకు అడుగుతున్నావంటే గానము వల్ల శివుడు పరవశుడు అవుతాడు, నేను చచ్చిపోయిన ఒక ఆవిడ్ని బతికించాలి, బతికించే పని శివుడే చేస్తాడు, శివుడు నేను కోరిన ఆవిడ్ని బతికించాలంటే శివుణ్ణి నేను మెప్పించాలి, మెప్పించాలంటే సంగీతం కావాలి, కాబట్టి సంగీతం ఇయ్యి అంటాడు. అప్పుడు సరస్వతి ఆయనకి సంగీతం ఇస్తుంది. ఆ సంగీత విద్యతో శివుడి దగ్గరికి వెళ్ళి శివుణ్ణి మెప్పించి అప్పుడు ఆయన మదాలస అని పేరు కలిగిన ఆవిడ బతికిస్తాడు. ఆ మదాలస ఋతధ్వజుడు అనేటటువంటి లేక మహానుభావుడు కువలయాసుడు అనే ఆయన భార్య. ఆ భార్యను బతికిస్తే వాళ్ళకి అలర్కుడు పుట్టాడు. ఈ అలర్కుడే దత్తాత్రేయుడి యొక్క భక్తుడు. ఇదంతా దత్తాత్రేయ చరిత్రలో అలర్కోపాఖ్యానంలో ఉంటుంది. మార్కండేయ పురాణంలో 3వ అధ్యాయంలో ఘట్టం అన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే ఈశ్వరుడు పరవశుడై చచ్చిన వాడిని కూడా బ్రతికించాలి అంటే గానం అవసరం. అందుకనే పూర్వులు ఎప్పుడూ కూడా గాన కళా కోవిదులై ఈశ్వర సన్నిధానములో గానము చేసి ఆయన్ని మెప్పించేవారు. శివుడి మీద పాటలు మధురంగా పాడిన వాడు ఎవడో కూడా, అంటే నా దృష్టిలో ఘంటసాల లాంటి వాళ్ళు ఇక పునర్జన్మెత్తరు. శివుడి మీద అంత మధురంగా పాడారు, ఇక పాడాక శివుడు మెచ్చుకుని వాళ్ళని భూలోకానికి రాణిస్తాడా, శాశ్వతంగా కైలాసానికి పట్టుకుపోతాడు. తుంబురుడు అందుకనే భార్యాసమేతంగా ఈశ్వరుణ్ణి గానంతో మెప్పించేవాడు. ఇలా కొంతకాలం సాగింది. ఒకరోజున శివుడు అన్నట్ట, నీకు ఒక విమానం ఇస్తున్నాను, ఈ విమానం ఎక్కి నువ్వు ఎక్కడికైనా తిరగలవు, ఈ విమానం నీ కోరికతో క్షణములో ఎక్కడికైనా తీసుకెడుతుంది, ఇచ్ఛామాత్రంతో నీవు ఏ ప్రదేశానికి కావాలంటే ఆ ప్రదేశానికి వెడతావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను మునులను ఇష్టపడతాను, పండితుల్ని గురువులను ఇష్టపడతాను, నువ్వు ఎక్కడైనా విమానంలో పైన తిరుగు, కానీ గురువులు మునులు ఉన్న చోటకి వెళ్ళి వాళ్ళ ఆశ్రమం పైన మాత్రం విమానంలో ఎప్పుడూ నిలబడకు, తిరగకు, తిరిగితే నీ శక్తి నశిస్తుంది అన్నాడు ఆయన. ఎప్పుడైనా విమానాల్లో కొన్ని ప్రాంతాల్లో పైన తిరగకూడదు. ఈ శ్రీశైలంలో ఈ పైన దేవుడు మీద నుంచి విమానంలో ఎగరమనండి, ఆ తర్వాత వాడు ఎగిరిపోతాడు. ఎవడైనా హెలికాప్టర్ మీద దీనిపైన ఎగిరాడా, ఆ హెలికాప్టర్ డామ్ అనవలసిందే. ఇది శాస్త్ర నియమం. అది రావణాసురుడు లాంటి వాడే కైలాసానికి వెళ్ళి విమానంలో పైన వెడితే ఎగిరిపోయాడు, ఆ విమానం కదలలేదు. తెలుసిన కాబట్టి భగవంతుడి పైనుంచి వెళ్ళే అధికారం మనకి లేదు. తెలియక అజ్ఞానంతో వెడితే ఇంకా ఆ తర్వాత మన శరీరములు ఉండవు. కాబట్టి భగవంతుడికి ఒక నియమం ఉన్నది, తన ఆలయం పైనుంచి వెళ్ళిన వాడికి ఎలాగో అది ప్రమాదమే. ఒక్కొక్కప్పుడు కరుణామూర్తి కనుక తన పైనుంచి వెళ్ళేవాడు కూడా వెళ్ళనివ్వకుండా ఆపి రక్షిస్తాడు, కానీ తన భక్తులు తన యొక్క పురాణములు చెప్పే వాళ్ళని ఎత్తివెంచి పెడితే క్షమించట్టే. నన్ను తిట్టినా నేను క్షమిస్తాను, కానీ నా గురించి ప్రచారం చేసే నా భక్తుల జోలికి వెడితే, ప్రచారం చేస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్షమించనంటాడు ఆయన. అందుకే భగవంతుడి కంటే భగవద్భక్తుడు గొప్పవాడు. మనకి బసవేశ్వరుడి పదాలు తెలుసు కదా, బసవేశ్వరుడు వీరశైవం. అందులో పాల్కురికి సోమనాథుడు రాస్తాడండి, పయోధిఘనమే పయోధిఘన్నను పయోధి దాల్చిన పృథ్విఘనమ్మగు, పృథ్విఘనమ్మే పృథ్విఘన్నను పృథ్విని దాల్చిన సహస్రపణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమదేవా. ఎంత అద్భుతంగా రాశాడండి, కోడల సంగమదేవ అనే మొగుటంతో రాస్తాడు ఆయన. సముద్రం చాలా పెద్దది కదా, అన్నిటికంటే సముద్రం గొప్పది. అయినప్పటికీ అంత సముద్రము కంటే సముద్రములో మూడో వంతున్నప్పటికీ భూమే గొప్పదట సముద్రం కంటే. భూమి చిన్నదైనా ప్రాణులకి నిలయం కనుక, మనలాంటి భక్తులకి గుడులకి గోపురములకి కొండలకి నదులకి నిలయము కనుక సముద్రం కంటే భూమి గొప్పది. భూమి గొప్పదా? భూమి గొప్పది కాదట. భూమి సముద్రంలో మునిగిపోకుండా మోస్తున్నవాడెవరు? వేయి పడగలు కలిగిన ఆదిశేషుడు. కాబట్టి భూమిని నాశనం కాకుండా వేయి పడగల మీద మోస్తున్నాడు కనుక ఆదిశేషుడు భూమి కంటే గొప్పవాడు. సముద్రం కంటే భూమి గొప్పది, భూమి కంటే భూమిని మోస్తున్న శేషుడు గొప్పవాడు. ఇంతకీ శేషుడు భూమిని ఎలా మోస్తున్నాడు? శేషుడికి వేయి పడగల మీద భూమిని మోసే శక్తి ఎలా వచ్చింది అంటే, సంవత్సరమునకు ఒకసారి వచ్చి అమ్మవారు పార్వతీదేవి కాలికి ఎడమ కాలికి గజ్జ కింద మారతట్ట ఆయన. ప్రతి సంవత్సరం ఆదిశేషుడు వస్తాడు. ఆయనకి సంవత్సరానికి ఒకరోజు ఒక లీవ్ ఉంటుంది, సింగిల్ లీవ్. ఆయనకి మనక వల్లే క్యాజువల్ లీవ్స్ ఇవేమి లేవు పాపం. సంవత్సరమునకు ఒకసారి విష్ణువు దగ్గర సెలవు పుచ్చుకొని ఆయన పార్వతి దగ్గరికి వస్తాడు. టక్కన ఒక కాళ్ళకి ఆడవాళ్ళు పట్టాలు పెట్టుకుంటారు కదా, అలా పట్టాగా మారిపోతాడు, మంజీరంగా మారిపోతాడు. అలా మారిపోయి కాలికి చుట్టుకుంటాడట. అప్పుడు ఆయనని కాలికి ఒక గజ్జగా లేక పట్టాగా ధరించి ఆవిడ తాండవ నృత్యం చేస్తుంది. ఆ తాండవ నృత్యం చేయటం వల్ల ఆవిడ కాలికి గజ్జగా మారడం వల్ల ఈయనకి భూమిని మోసే శక్తి వచ్చిందిట. అందువల్ల ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అనమాట, ఆదిశేషుడంతటి వాడికి భూమిని మోసే శక్తిని ప్రసాదిస్తూ తన కాలికి గజ్జగా మార్చుకున్న పార్వతి గొప్పది. అదనమాట తర్వాత పాదం. శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. అంతటి ఆదిశేషుణ్ణి కాలికి గజ్జిగా కట్టుకుని భూమిని మోసే శక్తిని ప్రసాదించే పార్వతి గొప్పది. పార్వతి ఘనమే పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు. ఇప్పుడు పార్వతి గొప్పదా? ఆవిడ గొప్పది కాదు, ఎందుకంటే పార్వతిని శరీరములో సగములో పెట్టుకున్న శివుడు గొప్పవాడు. అంత పార్వతిని అర్ధనారీశ్వరుడిగా మార్చుకున్న శివుడు గొప్పవాడు. చివరికి వచ్చేసరికి అంటాడు శివుడు గొప్ప కాదట, శివుడు ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు. శివుడి కంటే శివుణ్ణి తన హృదయములో బంధించిన శివభక్తుడు గొప్పవాడు. శివుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? లోపల కాదా? లోపల లేడు మల్లికార్జునుడు. మీరు భక్తులు, మీ భక్తుల యొక్క హృదయములో ఉన్నాడు, భక్తుల యొక్క గుండెని గుడిగా మార్చుకుని అందులో కొలువై ఉన్నాడు. శివుడిని తన గుండెలో బంధించిన శివభక్తుడు శివుడి కంటే గొప్పవాడు అన్నాడు ఆయన. శివుని కన్నా శివభక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ. ఎంత అద్భుతమైన పదాలండి బసవేశ్వరుడి పదాలంటే. కాబట్టి భక్తులు అంత గొప్పవాళ్ళు. భక్తుల మీద నుంచి వెళ్ళినా, భక్తులను అవమానించినా ఈశ్వరుడు అనుగ్రహించడు. అందుకే తుంబూరుణ్ణి నా భక్తుల మీద నుంచి వెళ్ళకు, నా భక్తుల ఆశ్రమాల మీద నిలబడకు అని హెచ్చరిస్తే అలాగే అన్నాడు ఆయన. అలాగే అన్న ఆయన మాట నిలబెట్టుకున్నాడు లేదో తెలుసుకోవాలిగా. తెలుసుకోవాలంటే మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:30కి రావాలి. రేపు ఈ అపూర్వమైన తుంబుర చరిత్రతో కలుసుకుందాం. అర్ధనారీశ్వర తత్వం చెప్పే భాగ్యం ప్రసాదించిన ఈ దేవాలయ వ్యవస్థ అంతటికీ మనందరం శిరస్సు వంచి నమస్కరిద్దాం, నాతో పాటు మీరు కూడా. ఇంక 3 రోజుల్లోకి వచ్చాం. ఈ 3 రోజులు సద్వినియోగం చేసుకోండి. అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తూ హరి ఓం తత్సత్.